ఓం శాంతి. సాకార మురళి బాబా యొక్క మహావాక్యాలు ఉన్నాయి. సారాంశము 3వ తేదీ నవంబరు 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, నిర్వికారి ప్రపంచమును తయారు చేసేందుకు, మీ నడవడకును తీర్చిదిద్దేందుకు తండ్రి వచ్చారు. మీరు పరస్పరం సోదరులు కావున మీ దృష్టి చాలా శుద్ధంగా ఉండాలి. బాబా ప్రశ్న అడిగారు, పిల్లలైన మీరు నిశ్చింత మహారాజులు అయినా మీకు ఒక ముఖ్యమైన చింత తప్పకుండా ఉండాలి, అది ఏమిటి? జవాబు, మేము పతితుల నుండి పావనంగా ఎలా అవ్వాలి అన్న ముఖ్యమైన చింత ఉండాలి. బాబాకు చెందిన వారిగా అయ్యి మళ్ళీ తండ్రి నుండి శిక్షలు అనుభవించవలసి వచ్చే విధంగా అవ్వకండి. శిక్షల నుండి ముక్తులయ్యే చింత ఉండాలి, లేకపోతే ఆ సమయంలో ఎంతో సిగ్గు కలుగుతోంది. మీరైతే నిశ్చింత మహారాజులు, అందరికీ తండ్రి పరిచయమునివ్వాలి. ఎవరైనా అర్థం చేసుకుంటే అనంతమైన అధిపతులుగా అవుతారు, అర్థం చేసుకోకపోతే వారి భాగ్యంలో అంతే ఉంది. మీరు చింతించకూడదు. ఈరోజు బాబా చింతలన్నీ వదిలేయండి అని చెప్పే బాబా ఒక చింత పెట్టుకోమన్నారు. ఆ చింత ఏంటి అంటే పావనంగా కావాలి అనే చింత పెట్టుకోమన్నారు బాబా. అయితే బాబా అంటారు, ఇప్పుడు మళ్ళీ మనం కొత్త ప్రపంచంలోకి వెళ్ళేది ఉంది కదా, బాబా వచ్చారే ఈ ప్రపంచాన్ని పరివర్తన చేసేందుకు. అందుకని బాబా అంటారు, మనము బాబాని స్మృతి చేస్తూ ఉండాలి. అలాగే చిత్రాలు ఏవైతే ఉంటాయో అవి బాబా అంటారు ఇంట్లో ఉండాలి. లోపలికి వస్తూనే ఎవరైనా అడుగుతారు కదా, అప్పుడు వాటిపైన అర్థం చేయించవచ్చు అన్నమాట. అలాగే బాబా అంటారు, పిల్లలు అంతర్ముఖులుగా అవ్వాలి. మనం ఎంతైతే అంతర్ముఖిగా ఉంటామో అంతే ఆత్మానుభూతిలో ఉండగలుగుతామన్నమాట. అందుకని బాబా మాటి మాటికి చెప్తారు, పిల్లలు నన్ను స్మృతి చేయండి, అలాగే అంతర్ముఖి ఉండండి అని చెప్పేసి బాబా వచ్చారు మనకి చదివించేందుకు. అయితే ఈ చదువు బాబా అంటారు చరిత్ర భౌగోళం, అంటే సృష్టి ఆది మధ్య అంత జ్ఞానాలను బాబా అర్థం చేయిస్తారు. మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, ఇక్కడ ఏం జరుగుతోంది, ఇవన్నీ కూడా బాబా అర్థం చేయిస్తారు. ధారణ కోసం ఫస్ట్ పాయింట్, కూర్చొని చాలా ప్రేమగా ఆత్మిక తండ్రిని స్మృతి చేయాలి. స్మృతిలో ప్రేమతో కూడుకున్న అశ్రువులు వచ్చేయాలి, అంటే ఆనంద బాష్పాలు రావాలి. అప్పుడు ఆ అశ్రువులు విజయమాలలోని మణులుగా చేసేస్తాయి. మీ సమయాన్ని భవిష్యత్తు ప్రారంభాన్ని తయారు చేసుకోవడంలో సఫలం చేసుకోండి. 2వ పాయింట్, అంతర్ముఖిగా అయ్యి అందరికీ తండ్రి పరిచయంని ఇవ్వాలి. ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు, శిక్షలు అనుభవించాల్సి వచ్చే పనులేమీ జరగకూడదు అన్న చింత ఒకటే ఉండాలి. ఈరోజు వరదానము, ఆత్మిక యాత్రికుడను ఈ స్మృతి ద్వారా సదా విశ్రాంతిగా ఉండే అతీతమైన మరియు నిర్మోహీ భవ. ఎవరిని? ఆత్మిక యాత్రికుడిని. ఈ స్మృతిలో ఉన్నట్లయితే బాబా అంటారు విశ్రాంతిగా ఉంటాము, అతీతంగా ఉంటాము, నిర్మోహిగా అవుతామన్నమాట. విస్తారంలో బాబా చెప్పారు, ఆత్మిక యాత్రికుడు సదా స్మృతి యాత్రలో ముందుకు వెళ్తూ ఉంటాడు. ఈ యాత్ర ఎల్లప్పుడూ సుఖమును ఇచ్చేటటువంటిది. ఎవరైతే ఆత్మిక యాత్రలో తత్పరులై ఉంటారో వారికి ఇతర ఏ యాత్రలు చేయాల్సిన అవసరము ఉండదు. ఈ యాత్రలోనే అన్ని యాత్రలు ఇమిడి ఉన్నాయి. మనస్సు మరియు తనువు ద్వారా భ్రమించడం సమాప్తయిపోతుంది. కావున మేము ఆత్మిక యాత్రికులము అన్నది సదా స్మృతిలో ఉండాలి. యాత్రికునికి ఎందులోనూ మోహం ఉండదు. వారికి సహజంగానే విశ్రామముగా ఉండే అతీతంగా మరియు నిర్మోహిగా అయ్యే వరదానం లభిస్తుంది. వారికి సహజంగానే విశ్రాంతిగా అతీతంగా మరియు నిర్మోహిగా ఉండే వరదానం లభిస్తుంది. స్లోగన్, ఓహో బాబా, ఓహో అదృష్టం, ఓహో మధురమైన పరివారము, సదా ఈ పాటను గాయనం చేస్తూ ఉండండి, ఇదే పాటను పాడుతూ ఉండండి అంటారు బాబా. ఆహా బాబా, ఓహో అదృష్టము, ఓహో మధురమైన పరివారము అనే పాటను. అచ్చా మీఠే మీఠే సిగిలదే బచ్చం ప్రతి మాత్పిత బాప్ దాదక యాద్ ప్యార్ ఆర్ గుడ్ మార్నింగ్ రుహాని బాప్కి రుహాని బచ్చంకు నమస్తే. హమ్ రుహాని బచ్చోంకి రుహాని మాత్పిత బాప్ దాదాకు యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే ఓం శాంతి. అవ్యక్త ప్రేరణ ఉంది. అశరీరీ స్థితి లేక విదేహీ స్థితి యొక్క అభ్యాసం పెంచండి. బాబాను ఎలా అయితే సర్వ స్వరూపాలలో మరియు సర్వ సంబంధాలతో తెలుసుకోవడం అవసరము, అలాగే బాబా ద్వారా స్వయాన్ని తెలుసుకోవడం కూడా అవసరమే. తెలుసుకోవడము అనగా పాటించడం. నేను ఎవరినో ఎటువంటి వాడినో అలా ఒప్పుకొని నడిచినట్లయితే దేహంలో ఉంటూనే విదేహి, వ్యక్తంలో ఉంటూనే అవ్యక్తం, నడుస్తూ తిరుగుతూ ఫరిస్తాగా మరియు కర్మలు చేస్తూనే కర్మాతీత స్థితి తయారవుతుంది. ఓం శాంతి. ఇది ఈరోజు మురళి యొక్క సారాంశం.
ఓం శాంతి. ఇంకా మనం ఇప్పుడు ప్రభా బెహెన్ జగదీష్ అన్నయ్య గారితోని అనుభవాన్ని వింటున్నాము. అన్నయ్య గారి దినచర్య చాలా టైట్గా ఉంటుండేది మరియు మేము కూడా అలాగే ఉండేవారిమి. వారి యొక్క దినచర్య ఉదయం 2:30 గంటలకి ప్రారంభమయ్యేది. నన్ను కూడా సాహిత్యాన్ని రాయడంలో పూర్తి సహయోగంగా తీసుకున్నారు అన్నయ్య. నేను రిజిస్టర్ మరియు 5 పెన్నులను తీసుకొని ప్రొద్దున 3:30 గంటలకి అన్నయ్య గారి రూమ్లోకి చేరుకునేది. ఇంకా రాయడం యొక్క పని ఎక్కువగా ఉంటుండేది. అప్పుడు యోగంలో మరియు క్లాస్లో మేము 3 సిస్టర్స్మి వెళ్ళకపోయేవారిమి. సుధా బెహెన్, సంతోష్ బెహెన్ మరియు నేను, అంటే ప్రభా బెహెన్. అన్నయ్య కూర్చొని చెప్తుండేవారు. వారు బాబా యొక్క ఫోటో ముందు కూర్చునేవారు. అన్నయ్య బాబా ఫోటోని చూస్తూ చూస్తూ చెప్తూ ఉండేవారు మరియు నేను రాస్తూ ఉండేదాన్ని. 5:30 వరకు అలా నడుస్తూ ఉండేది. రాస్తూ రాస్తూ నేను అలసిపోయేదాన్ని, కానీ చెప్తూ చెప్తూ అన్నయ్య మాత్రం ఎప్పుడూ కూడా అలసిపోలేకపోయేవారు. 6 గంటల వరకు నేను లేదా ఇంకా వేరే ఏ సిస్టర్ అయినా అన్నయ్య కోసము పాలు మరియు నానబెట్టిన బాదం 4-5 తీసుకొచ్చి ఇచ్చేవారు. దానికంటే ముందు 4:30కి చాయ్ త్రాగేవారు అన్నయ్య. ఉదయం కేవలం 10 నిమిషాల్లో నాస్తాకి సమయం తీసేవారు. 10 నిమిషాలలో నాస్తా చేయడం అన్నట్టు. ఇంకా తర్వాత 12:30 వరకు రాయడం యొక్క సేవనే ఉంటుండేది. అప్పుడప్పుడు 2 గంటల వరకు కూడా రాయాల్సి వస్తుండేది. మా యొక్క పని కేవలం రాయడమే కాదు, రాయడంతో పాటు భోజనం తయారు చేయడం, కోర్స్ చెప్పడం, ఇంకెవరెవరికైనా మురళి వినిపించడం ఉంటుండేవి. అక్కయ్య అంటున్నారు, వ్రాయడమే కాకుండా భోజనం తయారు చేయడం, కోర్స్ చెప్పడము, ఇంకా మధ్యలో ఎవరెవరైనా వస్తే వారికి మురళి వినిపించడం, ఇవన్నీ ఉంటుండేవి. మేమందరం అక్కేలము చాలా అలసిపోయేవారిమి. అన్నయ్య అందరితో అనేవారు, రాత్రి క్లాస్ తర్వాత నిద్రించే ముందు శుక్రియా బాబా, శుక్రియా బాబా, శుక్రియా బాబా, ఇలా 3 సార్లు బాబాకి థ్యాంక్స్ చెప్పి పడుకోవాలి అని. ఎప్పుడైతే వ్రాయడం అంటే అన్నయ్య సాహిత్యం చెప్పిన కొద్ది అక్కే వాళ్ళు రాసేవాళ్ళు కదా, సో వ్రాయడము తేలికగా అయిపోయినట్లయితే అప్పుడు ఇంకా 4:30 నుండి 5 గంటల వరకు మురళి వింటుండేవారిమి. ఎవరైనా ఒకరు అక్కయ్య ద్వారా వినేవారిమి. సోఫా పైన తక్కువగా కూర్చుంటుండేవారిమి. మా యొక్క పల్లంగి పైననే ఎక్కువగా కూర్చుండేవారిమి. నాకు గుర్తుంది, అలాంటి ఒక సమయం కూడా ఉంది, రోజు మురళి మేము స్పీకర్లో వినాల్సి వస్తుండే. ఓం శాంతి భవన్లో సమ్మేళనం షురు అయినప్పుడు, అది 1983లో శాంతి సమ్మేళనం, సంత సమ్మేళనం, రాజా మహారాజాల యొక్క కార్యక్రమాలు, అలా ఇంకా వెంటనే ఒకదాని తర్వాత ఒకటి నడుస్తూ ఉండేవి ప్రోగ్రామ్స్. 1985లో దగ్గర దేశ విదేశంలో సేవా కేంద్రాలు తెరవడం జరిగింది. ఆ రోజుల్లో చాలా ఫాస్ట్గా దినచర్య నడుస్తూ ఉండేది. తర్వాత ఢిల్లీలో కూడా ప్రతి సంవత్సరం ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం చేస్తుండేవారు. అప్పుడప్పుడు ఇందిరాగాంధీ స్టేడియంలో, అప్పుడప్పుడు నెహ్రూ స్టేడియంలో, అప్పుడప్పుడు తలకాటరీ స్టేడియంలో, ఒక్కొక్కసారి విజ్ఞాన్ భవన్లో, జ్ఞాన్సభ కార్యక్రమంలో అన్నయ్య చాలా ఎక్యురేట్గా సేవ చేస్తుండేవారు మరియు కార్యక్రమం చాలా మంచిగా మంచి రీతిలో విధానంగా చేస్తుండేవారు, నడిపిస్తుండేవారు కార్యక్రమాలని. వారి యొక్క ఏ కార్యమైనా ఎక్యురేట్గా జరుగుతూ ఉండేది. ఒకవేళ 6 గంటలకి మేము ఇందిరాగాంధీ స్టేడియం చేరుకోవాలి అనుకున్నట్లయితే అన్నయ్య తన సామాను మొత్తం తీసుకొని, అంటే అక్కడికి సంబంధించిన సామాను మొత్తం తీసుకొని 5:30 వరకే బయట వచ్చి గాడి దగ్గర నిలబడి ఉండేవారు. ఇంకా అప్పుడు మేము అన్నయ్య రావడం చూసి ఇంకా సిస్టర్స్ని ఇంకా పరిగెత్తుకుంటూ రావాల్సి వస్తుండేది. క్లాస్లో వచ్చేవారి సిస్టర్ సోదరులు మరియు సోదరీలు వారికి వేరువేరుగా సేవ ఇవ్వడం జరుగుతుండేది. వారు కూడా వారి యొక్క ఇంటి నుండి వారి సమయం అనుసారంగా చేరుకునేది. అప్పుడు ఇంకా అందరినీ కూర్చుండబెట్టి సంఘటన యొక్క మహత్వము, పెద్దవాళ్ళ ప్రతి గౌరవము, ఇంకా పరస్పరంలో స్నేహము మరియు సహయోగం యొక్క భావన ఎలా పెట్టుకోవాలి, ఇవన్నింటిపైన అర్థం చేయించేవారు. అందరికీ పదే పదే శివబాబా యొక్క స్మృతిని ఇప్పిస్తుండేవారు. వారి యొక్క మీరెవరి కార్యంను చేస్తున్నారు, అందరి యొక్క బుద్ధిని బాబా వైపుకి జోడింపచేసేవారు. అంటే అందరికీ బాబా స్మృతి ఇప్పించేవారు. మీరు సేవ చేస్తున్నప్పుడు మీరు ఎవరి యొక్క కార్యంని చేస్తున్నారు అలా బుద్ధిని బాబా వైపుకి జోడింపచేసేవారు. సెంటర్లో కూడా అప్పుడు డాక్టర్స్ మరియు ఇంజనీర్స్, వ్యాపారస్తుల బిజినెస్ మరియు మహిళల యొక్క స్నేహమిలనం చేయిస్తుండేవారు. అందరూ చాలా నమ్రతతో ఇంకా చేతులు జోడించి స్వాగతం చేస్తుండేవారు అందరికీ. వారిని కలుస్తుండేవారు, ఇంకా వెళ్ళే ముందు విదాయ కూడా వారితో తీసుకునేవారు. ఎవరైనా అన్నయ్యతో కలవడానికి వస్తుండేవారు, ఇంకా ఫిక్స్ టైం ఉంటుండేది, ఏదైనా ఒక టైం ఇచ్చేవారు. ఇంకా అక్కేళ్ళతో అంటుండేవారు, ఈ టైం తర్వాత టోలీ తీసుకుని నా దగ్గరికి రండి అని. ఒకవేళ ఎవరైనా ఎక్స్ట్రా టైం తీసుకున్నట్లయితే, లేదా అంటే ఎవరికి ఎంత టైం ఇస్తే అంత టైం, ఇంకా ఎక్స్ట్రా టైం వాళ్ళ నుండి తీసుకోవడం ఉండదు, వాళ్లకు అన్నయ్య ఎక్స్ట్రా టైము ఇవ్వడం అనేది ఉండదు, టైం మెయింటెనెన్స్ అనేది ఉండేది. ఇంకా జనక మహారాజా లాగా విదేహిగా ఉండేవారు అన్నయ్య. నేను వారిని ఎల్లప్పుడూ యోగయుక్తంగా విదేహి అవస్థలో చూశాను. ఉదయం 3:30 గంటలకి వ్రాయడము మరియు టైప్ చేయించడము, కరెక్షన్ చేయడము మొదలైన సేవలు ప్రారంభమయ్యేది. ఎందుకంటే ఉదయం మొదట పోస్టుతో వారు అందరికీ పేపర్స్ని చేర్చేవారు అన్నట్టు, పోస్టు ద్వారా ఉదయమే ఎవరికి ఏ లెటర్ రిటర్న్ రాయాలి చేయాలి అవన్నీ ఉదయం రాసి ఉదయం సమయంలోనే ఇంకా పోస్ట్ చేయడాని కోసం పేపర్స్ అన్నింటినీ పంపించేవారు అక్కడికి. వారు లెటర్ కావచ్చు లేదా అంటే ఆబు కోసము మరియు విదేశాలకి ఇలా పంపిస్తుండేవారు. సోదరుల ప్రతి చాలా గౌరవం ఇచ్చేవారు అన్నయ్య. ఇంకా జీవితం మొత్తం వారు ఎల్లప్పుడూ మరియు త్యాగం యొక్క జీవితాన్ని జీవించారు అంటున్నారు, త్యాగమూర్తిగా అయ్యి. నేను వారితో పాటు మధుబన్ కూడా వచ్చాను, కొన్ని అలా నెలల పాటు తోడుగా కూడా ఉన్నాను. ఎందుకంటే నేను టైప్ చేస్తూ ఉండేవారిని మరియు రాస్తూ ఉండేదాన్ని. వారు ఎప్పుడూ కూడా ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేయలేదు ట్రైన్లో, సెకండ్ క్లాస్లోనే ట్రైన్లో ఉంటాయి కదా ఫస్ట్ ఏ సెకండ్ అలా అని, ఎప్పుడు కూడా సెకండ్ క్లాస్లోనే వెళ్ళేవారు. ఏసీలో కూడా లాస్ట్లో వెళ్ళేవారు. ఇంకా ఒకసారి విషయం చెప్తున్నాను అంటున్నారు, మధుబను వస్తున్నాము, ఇద్దరిలో ఒకరిది కన్ఫర్మ్ అయినది. మేము రాత్రి ఇంకా కింద చెద్దర్ వేసుకొని పడుకున్నాము ఒకరము అని చెప్తున్నాము. అంటే ఒకరికి టికెట్ కన్ఫర్మ్ అయింది, ఒకరికి టికెట్ కన్ఫర్మ్ కాలేదన్నట్టు. సో కింద మేము బెడ్షీట్ వేసుకొని పడుకున్నాము. నాతో అన్నారు 5 గంటలకు మీరు స్లీపర్లోకి వెళ్ళి పడుకోండి అని. తర్వాత ఇంకా నాతో అన్నారు 5 గంటల తర్వాత మీరు పడుకోండి అని. ఇంకా నేను నిరాకరించాను, కానీ అన్నయ్య వినలేదు. ఎందుకంటే అన్నయ్య మొదట అక్కయ్యలకి అవసరమైన సౌకర్యాలను అందించేవారు. తర్వాత తను తీసుకునేవారు. అలా అన్నయ్యకి సోదరిల ప్రతి చాలా గౌరవము ఉండేది అని ప్రభాకయ్య చెప్తున్నారు. ఇంకా రేపటి సెషన్లో ప్రభాకయ్య గారి అనుభవాన్ని విందాము. ఓం శాంతి.